హలో, కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదవునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఫణియమ్మ కన్నడ సినిమాపై జ్యోతి పి వారి సమీక్ష రచనను ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను. వినండి, ఫణియమ్మ కన్నడ సినిమాపై జ్యోతి గారి సమీక్ష. ఇక వినండి. సంప్రదాయాలను గౌరవిస్తూ సమాజం నిర్దేశించిన దారిలో నడిచే స్త్రీల గురించి ఎంతో గొప్పగా చెబుతారు అంతా. స్త్రీలను గీత దాటనివ్వని పరిస్థితులలో బంధించి వారి జీవితాలను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ఉపయోగించుకొని వారిని పీల్చి పిప్పి చేస్తుంది వ్యవస్థ. ఆ స్త్రీల జీవితకాలంలో వారిని అన్ని సుఖాలకు సౌఖ్యాలకు దూరం చేసి వాళ్ళు మరణించిన తరువాత మహాగౌరవంగా వారిని ప్రస్తావించుకుంటాం. ఆ స్త్రీలు బతికి ఉన్నంతకాలం వారిని చీకట్లో మగ్గించి మరణించిన తరువాత వారి గురించి గొప్ప చెప్పుకుంటూ పద్ధతిగా జీవించిన స్త్రీలను ఇదిగో ఇంత గొప్పగా ఆరాధించుకుంటాం అని రాబోయే కొత్త తరానికి చూపించే ప్రయత్నం చేస్తాం. మరి వారిని మనం నిర్దేశించే మూసలో బంధించి ఉంచడానికి ఇదో గొప్ప ప్రణాళిక కదా. సంప్రదాయం మాటన బంధించబడిన ఆ స్త్రీల జీవితాల్లోకి ఎవరూ తొంగి చూడరు, వారి మనస్సులను వినే ప్రయత్నం చేయరు, వాళ్ళని ఆలోచించగల స్థితిలో ఉండనివ్వరు. ఎంత మౌనంగా వారిని జీవశ్చవాలుగా ఈ వ్యవస్థ మారుస్తుంది అన్న విషయాన్ని కనీసం విశ్లేషించనివ్వరు. ఓ బాల వితంతువు 90 సంవత్సరాల జీవితంలో అడుగడుగునా తనను తాను సంప్రదాయం పేరుతో కొంచెం కొంచెంగా కుదించుకుంటూ జీవించిన వైనాన్ని ఆమె దినచర్య రూపంలో గమనించే అవకాశం ఇచ్చిన గొప్ప సినిమా కన్నడ భాషలో వచ్చిన ఫణియమ్మ. ఈ సినిమా 1977 ఎంకే ఇందిర రాసిన నవల ఆధారంగా ప్రేమాకారంత్ దర్శకత్వంలో వచ్చింది. కన్నడ సాహిత్యంలో ఈ నవలకు ఎంతో పేరు ఉంది. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. మూల కథ దాని నేపథ్యంలోని గంభీరత చెడకుండా ఉండడానికి థియేటర్ ఆర్టిస్టులతో ఈ సినిమాను రూపొందించారు దర్శకులు. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన ఎల్వి శారద ఓ ముదుసలి వితంతువుగా తన కళ్ళతో పలికించిన భావాలు ఎన్నో రోజులు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఎన్ని పాపాలు చేసినా పురుషుడిని సాంప్రదాయం పేరుతో శిక్షించదు సమాజం. కానీ ఏ తప్పు చేయని స్త్రీని జీవితాంతం బందీని చేసి ఆమెలోని జీవితేచ్ఛను పవిత్రంగా చంపి అది తమ కర్తవ్యం అని చాటుకుంటారు సంప్రదాయవాదులు. ఈ సినిమా కథ నేపథ్యం 150 సంవత్సరాల క్రితంది. కానీ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల జీవితాలపై ఆనాడు జరిగిన అత్యాచారాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఆ రోజుల్లో బ్రాహ్మణ కుటుంబాలలో పెద్ద పెద్ద ఇళ్లలో విశాలమైన లోగిళ్ల వెనుక కొన్ని చీకటి గదులు ఉండేవి. వాటిలోకి సూర్యరశ్మి కూడా ప్రవేశించదు. ఆ గదుల్లోకి వెళ్ళడానికి ఇంటి పక్క నుండి దారి ఉంటుంది. అలాంటి పెద్ద ఇళ్లలో తప్పకుండా ఒకరిద్దరు వితంతువులు ఆ చీకటి గదులలో తమ జీవితాలను గడిపేసేవారు. అలాంటి చీకటి జీవితాన్ని 80 సంవత్సరాల పాటు జీవించిన ఓ ముసలి వితంతువు ఫణియమ్మ. ఫణియమ్మ అంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం. ఎందుకంటే ఆమె జీవితంలో ఎప్పుడూ ఎవరినీ ప్రశ్నించలేదు, ఎదిరించలేదు. ఆమె ఎలా బ్రతకాలని అందరూ నిర్దేశించారో అలాగే మౌనంగా బ్రతికిన స్త్రీ ఆమె. ఆ ఇంట్లో అందరికీ పనిచేసి పెడుతూ తనకంటూ ఏమీ లేక ఓ తెల్ల చీరతో నిత్యం మడి ఆచారాలతో అవసరం ఉన్నంత మేర అందరికీ ఉపయోగపడుతూ కనీసం గట్టిగా మాట్లాడకుండా ఆమె జీవితం గడిపేసింది. అందుకే అందరి దృష్టిలో ఆమె మహాసాధ్వి. ఆ ఇంట జీవిస్తున్న వారి కథలన్నింటికీ, చీకటి చేష్టలకు ఆమె మౌన సాక్షి. కానీ ఎక్కడా తన పరిధి దాటి ఆమె ఎవరినీ ప్రశ్నించలేదు. దానికి ఆమె మహాసాధ్వీగా పేరు సంపాదించుకుంది. ఫణియమ్మ ఆమె ప్రపంచం, ఆ ఇంట్లో ఆమె తిరుగాడే ఆ కొంత జాగా మాత్రమే. వెలుతురు లేని ఆ గదులలో ఇంటిల్లపాది సేవలో ఆమెకు మధ్యలో ఆనందం కలిగించేవి చిన్నప్పటి జ్ఞాపకాలు. ఒక ఉమ్మడి కుటుంబంలో పోస్ట్ మాస్టర్ అయిన తండ్రి గారాల కూతురు ఫణి. ఆమె పెదనాన్నలు గొప్ప జ్యోతిష్యులు. 8 వయసులో 15 యువకుడితో ఆమె వివాహం జరుపుతుంది ఆ కుటుంబం. వధూవరుల జాతకాలు చూసిన పెదనాన్నలు ఫణిది గొప్ప జాతకమని, ఆ పెళ్లికి తిరుగులేదని చెప్తారు. పెళ్లి జరిగిన వెంటనే పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో తన ఊరు వెళ్ళిపోతాడు. ఓ వారం తరువాత ఊరిలో జాతర మొదలవుతుంది. ఇంట్లోని కోడళ్ళు ఆ జాతరకు వెళ్ళాలనుకుంటారు. ఫణి కూడా తల్లితో ఆ జాతర చూడాలని అడుగుతుంది. ఆ ఇంటి పెద్ద తన దగ్గర దాచి ఉంచిన నగలను ఆ రోజుకి ధరించమని కోడళ్ళకి ఇస్తాడు. ఫణి పెళ్లి కోసం చేయించిన బంగారు జడను ఆమె చాలా ఇష్టపడుతుంది. తాను ఆ జడ మరోసారి వేసుకొని జాతరకు వెళ్తానని అడిగితే ఆమె కోరిక తీర్చడానికి పెదనాన్న ఆ జడ ఫణికి ఇస్తాడు. జాతరకు తయారై వెళ్ళిన ఫణి జడను ఆమెకు తెలియకుండా జుట్టుతో పాటు కత్తిరించి తీసుకుపోతాడు ఎవరో దొంగ. తల్లికి జడపోయిందని అమాయకంగా చెబుతుంది ఫణి. జడతో పాటు పోయిన జుట్టు గురించి ఆమె తల్లి బెంగపడుతుంది. వివాహమైన అమ్మాయి జుట్టు కత్తిరించబడటం తప్పు అని ఆమె తల్లి భయపడుతుంది. ఎవరికీ తెలియకుండా ఫణికి ఇంటికి లాక్కు వస్తుంది. ఆమెను ఓ చీకటి గదిలో ఉంచి ఆమె జుట్టు పెరిగేదాకా ఆమె ఆ గది దాటి బయటికి రాకూడదని, ఎవరికీ కనిపించకూడదని ఆదేశిస్తుంది. అప్పటిదాకా హాయిగా ఆడుకుంటూ గడిపిన ఆ 8 పసిపిల్ల ఇక వీధిముఖం చూడదు. ఒక్కతే ఆ గదిలో చీకట్లో ఆడుకుంటూ ఆ గది బయటికి వచ్చే ఘడియ కోసం ఎదురుచూస్తూ ప్రతిరోజు తన జుట్టు కొలుచుకుంటూ గడుపుతుంది. ఫణి పెళ్ళైన 2 ఆమె భర్త పాముకాటుతో మరణించాడు అన్న కబురు వస్తుంది. ఆమె పెళ్ళి భోజనం రుచులని ఇంకా ఊరంతా నెమరు వేసుకుంటూ ఉన్న సమయంలోనే ఆమె వితంతువు అయిందన్న కబురు వచ్చి చేరుతుంది. అంత పెద్ద జ్యోతిష్య పండితుడు చూసిన జాతకం, చేసిన పెళ్ళి ఇలా ఎందుకు ముగిసిందో ఎవరికీ అర్థం కాదు. పైగా ఆమె అత్తింటివారు తమను ఆడపెళ్లివారు మోసం చేశారని గొడవ చేస్తారు. పిల్ల పుట్టిన వెంటనే గడియలు చూసి రాసిన జాతకం అని, తమ వైపు తప్పేమీ జరగలేదని వీరు బదులిస్తారు. తన గదిలోకి వచ్చి తలబాదుకుంటూ తల్లి ఎందుకు ఏడుస్తుందో ఫణికి అర్థం కాదు. ఆ ఇంట్లో ఫణికి అత్త వరుసయ్యే ఓ వితంతు ఉంటుంది. ఎప్పుడు మడి పాటించే ఆమెను చిన్నపిల్లైనా ఫణి ఏడిపిస్తూ ఉంటుంది. సంప్రదాయం ప్రకారం ఆ పెద్ద వితంతువే భర్త చనిపోయిన ఇంటి ఆడపిల్ల పసుపు కుంకుమ తుడిచివేయాలి. నది వద్దకు స్త్రీలందరూ ఫణిని తీసుకెళ్తారు. ఆ పెద్ద వితంతువే ఫణి బొట్టు తుడిచిపి వేస్తుంది. జాతరలో ఎంతో మోజుతో కొనుక్కొని వేసుకున్న గాజుల్ని బలవంతంగా పగలగొడుతుంటే వద్దని, అవంటే తనకు ఇష్టమని అమాయకంగా ఆ చిన్న బిడ్డ అడుగుతుంటే గుండె తడి అవుతుంది. కానీ సంప్రదాయం ఆ చిన్న ఆనందాన్ని కూడా ఆ బిడ్డకు దూరం చేస్తుంది. తెల్ల చీర కట్టబెట్టి ఆమెను మళ్ళీ ఆ గదికే పరిమితం చేస్తుంది కుటుంబం. ఓ రెండేళ్ల తరువాత పణి పెద్ద మనిషి అవుతుంది. తల్లిని పిలిచి అదేంటో తెలియని పణి అమాయకంగా విషయం చెప్పినప్పుడు ఆ తల్లి మౌనంగా మరోసారి రోధిస్తుంది. ఈసారి పణి అందమైన జుట్టును మంగలి కత్తిరించి ఆమెకు బోడిగుండు చేస్తాడు. ఆమె తల మీద నుండి మడిచీర వచ్చి అదే ఆమె జీవితాంతం ధరించే వస్త్రంగా మారుతుంది. అంత చిన్న పిల్ల జుట్టుని కర్కశంగా కత్తిరిస్తున్నప్పుడు ఆ మంగలి కత్తి వణుకుతుంది. కానీ సంప్రదాయవాదులు తమ కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్తారు. అప్పటి నుండి ఇంటిలోని పాత్రలు కడుగుతూ కూరలు తరుగుతూ ఎవరికీ కనిపించని ఇంటి లోపలి భాగంలో బావి నుండి నీళ్లు చేదుతూ ఇంట్లో స్త్రీలు కంటున్న పిల్లల శుచి శుభ్రత చూస్తూ నిత్య పూజలతో రోజులు గడిపేస్తూ ఉంటుంది పణియమ్మగా మారిన పణి. ఆమె చెల్లెలు భర్తతో గొడవపడి ఇంటికి తిరిగి వస్తుంది. పుట్టింట్లో ఉంటున్న సమయంలో మరో మగవాడితో సంబంధం పెట్టుకుంటుంది. ఇది కంటబడిన పణి ఎవరినీ ప్రశ్నించదు. ఆమె కళ్ళు చెవులు మెదడు మూసేసుకొని జీవించటం అలవాటు చేసుకుంటుంది. అందరి సౌకర్యాల కోసం పనిచేస్తూ కూడా ఎవరిని ఏది అడగలేని జీవితం ఆమెది. ఆ ఇంటి మగవారికి ఎన్నో కథలుంటాయి. వేశ్యల వద్దకు రాత్రిళ్ళు వెళ్ళి వస్తూ ప్రొద్దున శుద్ధి చేసుకుని జంజం మార్చుకుంటే ఆ పురుషుల పాపం మాసిపోతుంది. ఇది ప్రతిరోజు ఆ ఇంట్లో జరిగే తంతు. ఆ పురుషుల భార్యలు అన్నీ తెలిసి కళ్ళనీళ్లు పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకుంటూ పోతారు. వీటన్నింటి మధ్య తన నాలుగు గోడలు తప్ప మరేదీ పట్టించుకోకుండా జీవిస్తుంటుంది పణియమ్మ. రోజు మార్చుకునే జంధ్యాన్ని చూసి ఇదేం సంప్రదాయం అని నిత్యం ఆశ్చర్యపోతూ ఉంటుంది. కానీ ప్రశ్నించాలనే ఆలోచన ఆమెకు రాదు. తనలో ఎటువంటి వికారాలు కలగకూడదని నెలకొకసారి గుండు చేసే మంగల్ని కూడా తన దగ్గరికి రానివ్వకుండా ఏవో చెట్టు కాయలు నూరి తలకు రాసుకోవటం మొదలెడుతుంది. దానితో జుట్టు పెరగదని ఎవరి దగ్గరో తెలుసుకుంటుంది. తరువాత తానే ఆ గుండుకు గంధం పట్టించి మంగలి తనను ముట్టుకోవలసిన అవసరాన్ని రానియకుండా చూసుకుంటుంది. ఇంట్లోని వారి దొంగ సంబంధాలు, ఆ పెళ్ళిళ్ళు పురుళ్ళు, ఆ సంప్రదాయం వెనుక వేషాలు ఆమెలో మనుషులపై మానవ సంబంధాలపై ఓ రకమైన రోతను పెంచుతాయి. తనను ఎవరూ ముట్టుకోకుండా తన చుట్టూ దడిని ఇంకా పటిష్టం చేసుకుంటుంది ఆమె. దీన్ని ఆమె నిబద్ధతగా అర్థం చేసుకుంటారు అందరూ. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ ఇంటితో చుట్టరికం ఉన్న దాక్షాయణి అనే ఓ యువతి భర్త మరణించాడని వీరికి కబురు వస్తుంది. ఆమె బొట్టు పసుపు తీయడానికి పణియమ్మను రమ్మని కబురు చేస్తారు వాళ్ళు. కానీ దాక్షాయణి ఎవరో తనను నిర్బంధించి బొట్టు తుడిచివేయటం తాను ఇష్టపడనని, తెల్ల వస్త్రం కట్టనని, జుట్టు కత్తిరించుకోనని ఎదురు తిరుగుతుంది. పణియమ్మ దాక్షాయణిలో తనను తాను చూసుకుంటుంది. తాను ప్రశ్నించలేనివి దాక్షాయణి నోట విని ఓ తృప్తిని అనుభవిస్తుంది. ఆమెను సమర్థిస్తుంది. తానా పని చేయనని అంటుంది. తన చేతితో బొట్టు చెరిపేసుకుని ఇంట్లో మామూలుగా తిరుగుతూ దాక్షాయణి తన మరిదిని రెండో వివాహం చేసుకుంటుంది. ఊరంతా విలివేసినా ఆమె ఎవరినీ లెక్క చెయ్యదు. ఆమె ధైర్యం ముందు ఎవరూ నోరెత్తని పరిస్థితి. ఇది తెలిసి పణియమ్మ సంతోషిస్తుంది. ఫణియమ్మ చేయి మంచి మంచిదని మంత్రసానులు కష్టమయ్యే కాన్పుల సమయంలో సహాయం కోసం ఆమెను పిలుస్తూ ఉంటారు. చాలా రోజులు దొంగచాటుగా వారి సహాయానికి వెళ్ళే ఆమె చివరిలో ఓ ముస్లిం కుటుంబంలో పురుడుపోయాలంటే ఇంటిల్లపాదిని ఎదిరించి వెళ్ళి సహాయం చేస్తుంది. ఆమెలో ధైర్యం అనే బీజం అంకురించటం మొదలవుతుంది. కానీ అప్పటికే అలసిపోయిన 90 సంవత్సరాల ఆమె దేహం ఇక సహకరించదు. ఓ రోజు ఆ ఇంటిలోని చీకటి భాగంలో నేల కొరిగి మరణిస్తుంది ఫణియమ్మ. చనిపోయిన ఆమె చుట్టూ సంప్రదాయం మాటున తమ సుఖాలను దొంగతనంగా అనుభవిస్తున్న కుటుంబీకులు చేరి ఆమె గొప్పతనాన్ని స్మరించుకుంటూ మిగిలిపోతారు. ఇలాంటి వితంతువులు ఎంతమంది ఇలా తమ జీవితాలను చాలించి ఉంటారో తలుచుకుంటే బాధనిపిస్తుంది. సినిమా స్లోగా నడుస్తూ ఫణియమ్మ జీవితంలోని ఆ నిస్సారతను మన మనసుల్లోకి చూపిస్తుంది. సినిమా మొత్తం కూడా ఫణియమ్మ మౌనాన్ని విశ్లేషిస్తూ పోతుంది. ఆమె అడగలేని ప్రశ్నలు, చేయలేని ఆలోచనలు మనలోకి చేరి ఇబ్బంది పెడతాయి. ఆమె విక్టిమ్గా ఉంటూనే మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఏమీ అడగకుండానే మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె గాజు చూపులు, ఆమె అభావమైన ముఖం మనని వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి లభించింది. రాష్ట్ర పురస్కారాలతో పాటు అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ చిత్రం కన్నడ భాషలో స్త్రీ కోణంలో వచ్చిన ఓ గొప్ప సినిమాగా చరిత్రలో మిగిలిపోయింది. అతి సహజమైన చిత్రీకరణతో, సంభాషణలతో చాలామందికి ఈ సినిమా దగ్గరైంది అంటూ ఫణియమ్మ అనే కన్నడ సినిమాపై జ్యోతి పి సమీక్షా రచనని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.